గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జయ్. శ్రీల ప్రభుపాదకి జయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం శ్లోకం సంఖ్య 20. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితా వా నా భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే జన్మింపదు, మ్రియతే వా మరణింపదు కూడా, కదాచిత్ ఎప్పుడును, భూత భవిష్యత్ వర్తమానములందు, నా కాదు అయం ఇది భూత్వా జన్మించి, భవిత జన్మించుచు వా లేక, నా లేదు భూయః తిరిగి జన్మించుట, అజః పుట్టుక లేనిది, నిత్యః నిత్యమైనది, శాశ్వతః శాశ్వతమైనది, అయం ఇది పురాణః ప్రాచీనమైనది, న హన్యతే చంపబడదు, హన్యమానే చంపబడినను శరీరే దేహము. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, ఆత్మకు ఎన్నడను జన్మ గాని మృత్యువు గాని లేదు, అది జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాతమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. భాష్యం, భగవానుని అణుపరిమాణ అంశ అయిన ఆత్మ భగవానునితో గుణరీతిని సమానమైనది, దేహము వలె అది మార్పు నొందదు, కనుకనే అది కొన్ని మార్లు స్థిరము లేదా కూటస్థమని పిలువబడును. తల్లి గర్భము నుండి జన్మించుట, స్థితిని కలిగి ఉండుట, పెరుగుట, ఇతరములను సృష్టించుట, క్రమముగా క్షీణించుట, చివరికి నశించుట అనిడి 6 విధములైన మార్పులు దేహమునందు కలుగుచుండు. కాని ఆత్మ ఎన్నడూ అటువంటి మార్పులను అందదు,
అనగా ఆత్మకు జన్మము లేదు, కానీ అది దేహమును స్వీకరించుట వలన దేహము జన్మము నొందుచున్నది. అనగా అట ఆత్మ జన్మము నొందుట లేదు, అలాగుననే అది మరణమునకు సైతము గురికాదు. జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు, కానీ ఆత్మకు జన్మము లేనందున భూత భవిష్యత్ వర్తమానములన్నవి దానికి లేవు. నిత్యమును శాశ్వతమును పురాతనమును అగు ఆత్మ యొక్క ఆత్మ ఎన్నడును ఎన్నడు ఆవిర్భవించెనో ఎట్టి చారిత్రక ఆధారమును లేదు. దేహభావన కారణముగా మనము ఆత్మ యొక్క జన్మాది విషయములను గూర్చి ప్రశ్నింపవచ్చును. కాని నిత్యమైన ఆత్మ ఎన్నడునూ దేహము వలె ముసలితనము నందదు. కనుకనే ముదుసలి కూడా తన బాల్యము లేదా యవ్వనములో కలిగియున్న ఉత్సాహమునే కలిగియుండును. దేహమునందు కలిగడి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. వృక్షము గాని లేదా మరి ఏ ఇతర భౌతిక విషయము వలె గాని ఆత్మ క్షీణింపదు, ఇతరములను కూడా సృష్టింపదు. దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్నములైన జీవాత్మలు. కాని దేహమును కలిగియున్న కారణముగా వారు ఒక వ్యక్తికి సంతానముగా గోచరించుచున్నారు. అనగా ఆత్మ యొక్క ఉనికి కారణముననే దేహము వృద్ధి నొందుచున్నది. అయినను ఆత్మయందు మాత్రము మార్పులు లేదా ఇతర సృష్టిలు కలుగవు. కనుకనే దేహమునందు కలిగడి ఆరు మార్పులకు ఆత్మ అతీతమై ఉన్నది. కఠోపనిషత్తు నందు ఈ విధముగా పోలిన విషయమునే మనము చూడవచ్చును. నజాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం యొక్క భావము ప్రస్తుత గీతా శ్లోకపు భావముతో సమానమైనను దీనియందు విపశ్చిత్ అనిడి ప్రత్యేక పదము ప్రయోగింపబడినది. విద్వాంసుడు లేదా జ్ఞానవంతుడని దాని భావం. ఆత్మయనున్నది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్యపూర్ణము. అనగా చైతన్యము ఆత్మ లక్షణమై ఉన్నది. కనుక హృదయమునందు ఆత్మను కనుగొనలేకపోయినప్పటికీ ఆత్మ ఉనికిని చైతన్యము ద్వారా ఎవరైనను గుర్తింపవచ్చును. కొన్నిమార్లు మేఘముల కారణముగా లేదా ఇతర కారణము వలన సూర్యుని మనము ఆకాశమునందు కాంచలేము. కానీ సూర్యుని వెలుగును బట్టి పగటి సమయమును మనము గుర్తింపవచ్చును. తెల్లవారుజామున కొంత వెలుగు వచ్చినంతనే సూర్యుడు ఆకాశమున ఉదయించినట్లు మనము తెలుసుకుందాం. అదేవిధముగా సర్వదేహములందునూ చైతన్యముండును కావున ఆత్మ ఉనికిని మనము తెలుసుకొనవచ్చును. కాని ఈ జీవ చైతన్యము భగవాను చైతన్యమునకు భిన్నమైనది. ఏలయన భగవాను చైతన్యము భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానపూర్ణమై ఉండగా జీవ చైతన్యము మరుపు స్వభావమును కలిగి ఉన్నది. జీవుడు తన నిజస్వభావమును మరిచినప్పుడు దానిని పునరుద్ధరించుకొనుటకై శ్రీకృష్ణ భగవానుని ఉత్తమ బోధల ద్వారా జ్ఞానమును మరియు వికాసమును పొందగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుడు మరుపు కలిగినట్టి జీవాత్మ వంటి వాడు కాడు. ఒకవేళ అతడు జీవాత్మ వంటి వాడే అయినచో అతని గీతాబోధలు వ్యర్థములై ఉండేవి. అణుపరిమాణ ఆత్మ మరియు పరమాత్మ ఎనుచు ఆత్మలు రెండు రకములు. ఈ విషయము కఠోపనిషత్తు నందు ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమాన ఆత్మన. జీవాత్మ మరియు పరమాత్మలిరువురు దేహమనిడి ఒకే వృక్షముపై నిలిచియున్నారు. భగవానుని కరుణ వలన విషయ వాంఛలు మరియు శోకముల నుండి బయటపడినవాడు మాత్రమే అట్టి ఆత్మ యొక్క మహిమలను తెలియగలుగుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు సైతము కారణుడని రాబో అధ్యాయములలో తెలుపబడినది. ఇచ్చట అర్జునుడు తన నిజమైన స్వభావమును మరిచిన అణుయాత్మయై ఉన్నాడు. కనుకనే శ్రీకృష్ణుడు లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు నుండి ఆత్మ వికాసము నొందవలసిన అవసరం ఉన్నది.
శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
ఆత్మకు ఎన్నడూ జన్మ గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. మీరు ఇక్కడ చూసినట్లయితే, మనం ఈ అర్థాన్ని చూసినట్లయితే, నిత్య శాశ్వత అంటే అర్థం ఒకటే దాదాపుగా, అసలు తేడా ఏం లేదు పెద్ద ఏం. నిత్యం అంటే ఎప్పుడు ఉండేది, శాశ్వతం అంటే ఎప్పుడు ఉండేది. అనేక సార్లు కృష్ణుడు ఇక్కడ నొక్కి మరీ చెప్తున్నాడు. ఎందుకని? ఎందుకంటే బద్ధజీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరిచిపోయే విషయం ఏమిటి? మొట్టమొదటి మరిచిపోయేది బద్ధజీవులు మొట్టమొదటి మరిచిపోయే విషయం ఏంటంటే, నేను ఆత్మని ఈ శరీరాన్ని కాదు అనే విషయం వాళ్ళకి గుర్తుండదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? విపర్యయం అంటే వ్యతిరేకం, విపర్యయంగా అనుకుంటారు. ఏమిటి? నేను ఈ శరీరాన్ని, ఆత్మ గురించి అసలు జ్ఞానమే ఉండదన్నమాట. అందుకే అతన్ని బద్ధజీవుడు అంటారు. బద్ధజీవుడు అంటే వాళ్ళ లక్షణం ఇది. ఎప్పుడు కూడా నేను ఈ శరీరాన్ని, శరీరానికి సంబంధించినవి నావి, ఇదే నా జీవితం, ఇది అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు, కాబట్టి ఒకవేళ ఉన్నా అది ఎవరికి తెలుసు, ఈ విధంగా అనుకుంటారు అన్నమాట బద్ధజీవులు. ఏం జరుగుతుందని అందువల్ల ఇక్కడ కృష్ణుడు నిత్యం శాశ్వతోయం, దానికి మరణం లేదు, మళ్ళీ పుట్టదు, ఒకప్పుడు ఉన్నది కాదు, ఇప్పుడు ఉండేది కాదు, అది ఎప్పుడు ఉండేది అంటే ఒకప్పుడు ఉండి లేకుండా ఇప్పుడు వచ్చి తర్వాత పోయేది కాదు, లేదా ఒకప్పుడు లేక ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఉండి తర్వాత లేకుండా ఉండేది కాదు. అది పూర్వం ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది. అందుకని ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఆత్మకి అంటే భూత భవిష్యత్ వర్తమాన అనే కాలాలు మూడు ఉన్నాయి. అంటే వర్తమానం అంటే జరుగుతున్నది, భవిష్యత్ అంటే రాబోయే కాలం, భూతం అంటే జరిగిపోయింది. ఈ మూడు కాలాలు లేవు దానికి. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మూడు కాలాలు ఆత్మకి లేవు అనేది చెప్తున్నారు ఇక్కడ. అంటే అర్థం ఏమిటి? ఆత్మ అనేది అప్పుడు ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా పుట్టడం అనేది లేదు. ఒకప్పుడు లేకుండా ఇప్పుడు పుట్టింది అనేది లేదు. అసలు పుట్టుక అనేది లేదు ఆత్మకి. ఇది అర్థం చేసుకోవాలి. అసలు మనం ఎందుకు కొన్నిసార్లు ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు, కొన్నిసార్లు ప్రశ్నిస్తుంటారు జనం, ఈ ఆత్మ ఎప్పుడు వచ్చిందండి అని అంటుంటారు. ఎప్పుడు మొదలైంది ఆత్మ? ఎందుకు ఈ ప్రశ్న ఉదయిస్తుందంటే, మనం భౌతిక సంసారంలో బద్ధ జీవితంలో, అంటే మనం బద్ధ జీవులం, ఏమిటి శరీరమే ఆత్మని అనుకున్నాం మనం, అదే భావంలో ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? మనం చిన్నప్పటి నుంచి కూడాను ఒక ఇళ్ళు కానీ, ఒక వ్యక్తి కానీ, లేదా ఒక చెట్టు కానీ, ఒక సమయంలో రావడం, అది పెరగడం, ఈ ఆరు మార్పుల్ని చూస్తున్నాం మనం. ఏం చెప్పారు ఇక్కడ? ఆరు రకాల మార్పులు అనేవి సంభవిస్తాయి ఏటికి? శరీరానికి. ఏమిటి ఆరు? ఇక్కడ ఇచ్చారు ఏమిటి? పుట్టడం, తర్వాత కొంతకాలం ఉండడం, తర్వాత పెరగడం, పెరిగిన తర్వాత మళ్ళీ ఇతరులను సృష్టించడం, సృష్టించడం క్రమంగా క్షీణించడం, అంటే ముసలితనం రావడం, చెట్టుకు కానీ మనిషికి కానీ ముసలితనం, క్షీణించడం, తర్వాత ఏం జరుగుతుంది? చివరికి నశించడం, శరీరం నశిస్తుంది. అది చెట్టుది కానీ జంతువుది కానీ ఏదైనా, ఇవి ఆరు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కారణం ఏంటి ప్రశ్నలు వేయడానికి? మనం ఈ ఆరు మార్పులు మనం ప్రతి దాంట్లో చూస్తున్నాం కాబట్టి, ఈ ఆత్మ కూడా ఒకప్పుడు పుట్టి ఇప్పుడు ఏదో ఆత్మ ఇలా పెరిగి ఏమైనా జరుగుతుందా అనే ప్రశ్న మనకు ఉదయిస్తుంది. ఈ ప్రశ్న ఉదయించడానికి కారణం అది. కానీ ఇక్కడ మొదట్లో ఏం చెప్తున్నారు? భగవానుని అణుపరిమాణ అంశ అయిన ఆత్మ భగవానునితో గుణరీతి సమానమైనది. ఈ ఆత్మ యొక్క గుణం ఎటువంటిది, లక్షణం ఎటువంటిది అంటే, భగవంతుడు ఎటువంటి వాడో అటువంటిది ఆత్మ కూడా. ఈ ఆత్మ భగవంతుడు ఎటువంటి వాడు?
భగవంతుడు? భగవంతుడికి అనేకమైన లక్షణాలు ఉన్నాయి. కొన్ని లక్షణాలు చెప్పండి భగవంతుడికి. భగవంతుడు నిరాకారుడు కాదు, భగవంతుడు వ్యక్తి, భగవంతుడు నిరాకారుడు కాదు. అందువల్లనే భగవంతుడు నిరాకారుడు అని అనుకుంటారు.
అందువల్ల ఇక్కడ చెప్తున్నారు ఏమిటంటే జీవాత్మ మరియు పరమాత్మలు ఇరువురు కఠోపనిషత్తులో దేహం అనేది ఒకే వృక్షముపై నిలిచి ఉన్నారు. భగవానుని కరుణ వలన విషయ వాంఛలు మరియు శోకముల నుండి బయటపడిన వాడు మాత్రమే అట్టి ఆత్మ యొక్క మహిమలను తెలియగలుగుచున్నాడు. ఆత్మ పరమాత్మ మన హృదయంలో ఉన్నారు, భగవంతుడు నిరాకారుడు కాదు, భగవంతుడికి ఆకారం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి చాలా స్పష్టంగా. ఏ విధంగా అయితే మనకి ఆకారం ఉంది, మనం ఇప్పుడు భగవంతుడు, మనం ఒక పురుషుడుగానో స్త్రీగానో మనం జన్మించాం భగవంతుడి యొక్క ఆత్మలో. మరి భగవంతుడికి ఎందుకు రూపం ఉండదు? మనం భగవంతుడి యొక్క అంశలం, మనకే రూపం ఉన్నప్పుడు భగవంతుడికి రూపం లేకుండా ఎలా ఉంటాడు? మనకు రూపం వచ్చిందంటే భగవంతుడికి లేకుండా మనకెలా వస్తుంది? మనం ఆయన నుంచి వచ్చినప్పుడు, ఆయన మీదే మనం ఆధారపడి ఉన్నప్పుడు, మనం రూపం ఉన్నవాళ్ళం, మనం పనిచేసేవాళ్ళం, అనేక కోరికలు ఉన్నవాళ్ళం, ఆయన ఏ కోరిక లేకుండా, ఏమీ లేకుండా, రూపం లేకుండా ఎలా ఉంటాడు? ఎవరైతే తెలుసుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో భగవంతుడి యొక్క నుంచి వచ్చే కాంతి, దాన్ని చూసి అది రూపం లేదని అనుకుంటారు. కానీ మనం శాస్త్రంలో అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడికి రూపం ఉంది. ఆ రూపం ఉన్న దగ్గర నుండే ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో జనాలు అనుకుంటారు నిర్గుణ. నిర్గుణ అంటే భౌతికమైన గుణాలు లేనివాడు అని అర్థం. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందువల్లనే ఇక్కడ ఏమని చెప్తున్నారు మొదట్లో, భగవంతుడు ఎటువంటి వాడో గుణరీతిని సమానం, ఎటువంటి గుణాలు ఉన్నాయో అటువంటి మనకు కూడా. ఆత్మ కూడా నిర్గుణ ఆత్మ. ఆత్మ నిర్గుణ అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ నిర్గుణ, భగవంతుడు నిర్గుణ. ఏమి గుణ అంటే ఇక్కడ గుణ త్రిగుణాలు. ఈ త్రిగుణ అంటే సత్వ రజస్ తమో గుణాలు. ఈ గుణాలకి అతీతమైన వాళ్ళు ఆత్మ పరమాత్మ భగవంతుడు అన్నీ కూడా. కానీ మనం ఎందుకు ఇలాగ జరుగుతుంది మనకి అంటే, మనకి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, మనం ఎందుకని మనం ఆత్మను తెలుసుకోలేకపోతున్నాం? ఏ విధంగా అయితే మనకి ఇక్కడ కొన్నిసార్లు సూర్యుడు మేఘాలు కప్పేసి ఉంటాయి, మనం తెలుసుకోలేము సూర్యుడు ఉన్నాడు. అలాగే మనం దేంతో కప్పేసి ఉన్నాం? మాయ ఎలా కప్పేసింది? శరీరంతో కప్పేసింది. ఇప్పుడు మనం ఈ శరీరం అనుకుంటున్నాం, ఆత్మ శాశ్వతమైన దాన్ని మనం గుర్తించడం లేదు. అదేవిధంగా మబ్బులు వెనకాల ఉన్న సూర్యుడిని మనం గుర్తించాం, కానీ ఎప్పుడైతే కొంచెం మబ్బులు తొలగగానే వెలుతురు రాగానే వెంటనే మనం సూర్యుడు ఉన్నాడని గుర్తిస్తాం. అలాగే మీరు అన్నారు మాయ అని, ఏమిటి ఈ శరీరం? శరీరం కూడా మాయే. మాయ అంటే ఒక అర్థం తాత్కాలికమైందని కూడా, శాశ్వతమైందని కాదు. అంటే ఏదైతే తాత్కాలికమైంది దాన్ని శాశ్వతమైంది అనుకోవడమే మాయ. మనం ఈ శరీరం తాత్కాలికం, కానీ మనం ఏమనుకుంటున్నాం ఇదే శాశ్వతం అనుకుంటున్నాం, ఇదే మాయ. మరి శాశ్వతం ఏంటి? ఆత్మ. దాన్ని మనం గుర్తించడం లేదు. అది ఎలా గుర్తించడం? ఎప్పుడైతే ఇంకా ఏమిటి ఇది ఎందుకని వస్తుంది మనకి భావన అంటే, అసలు మన శరీరం అనేది దానికి ఇంకొకటి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈ ఆరుటితో మనం పనిచేస్తున్నాం. ఈ ఆరుటిని ద్వారా అంటే కామాన్ని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కామాన్ని, క్రోధాన్ని, వీటిని తృప్తిపరచడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాం? అది ఆత్మలో లేవు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి శుద్ధమైన ఆత్మలో, ఈ భౌతికమైన కామ, క్రోధాలు ఇవన్నీ లేవు. కానీ శుద్ధమైన ఆత్మకు కూడా లక్షణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. నిర్గుణ అంటే అసలు ఎటువంటి గుణాలు లేవని కాదు, ఎటువంటి దివ్యమైన గుణాలు. కృష్ణుడు భగవంతుడికి, భగవంతుడు ఎవరు? కృష్ణుడు. ఏ విధంగా అయితే ఆత్మ రాబోయే శ్లోకాల్లో ఈ పరమాత్మ ఏదైతే హృదయంలో ఉందో దానికి కూడా ఆధారం భగవంతుడే అని చెప్తున్నారు. తర్వాత వచ్చే శ్లోకాల్లో వస్తుంది దానికి కూడా ఆధారం కృష్ణుడు, నేనే వీటన్నిటికి కూడా మూలం అని చెప్తాడు. మరి కృష్ణుడు భగవంతుడు, మనం స్వయంగా కృష్ణుడు భగవంతుడికి చెప్తుంటే కృష్ణుడు వదిలేసి కృష్ణుడు నిర్గుణుడు, భగవంతుడికి రూపం లేదు, కృష్ణుడికి రూపం ఉంది. అతను యుద్ధం చేస్తున్నాడు, అతనికి 16,000 మంది భార్యలు ఉన్నారు. అంటే అదేవిధంగా వృందావనంలో ఎంతో మంది గోపికలు, తన యొక్క ప్రియురాళ్ళు ఉన్నారు, తన తల్లిదండ్రులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, రూపం లేదంటారు. అంటే ఇది ఎంత భగవంతుడిని నిందించడం. ఇప్పుడు మనం ఉన్నాం భగవంతుడిని,
భగవంతుడికి రూపం లేదు, కాళ్ళు లేవు, ముక్కులు లేవు, చేయలేవు అంటే ఏంటి అర్థం? తిట్టినట్టే అతన్ని. ఆచార్యులు చెప్తున్నారు ఇదంతా కూడా భగవంతుడిని నిందించడం. ఏంటి భగవంతుడికి రూపం లేదన్నాడు? భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు. ఏదైచాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులంలోకే మృదయంతి యుగే యుగే. శ్రీమద్ భాగవతంలో వ్యాసదేవుల వారు చెప్తున్నారు ఇవన్నీ కూడా ఏవైతే అవతారాలు ఉన్నాయో వీటన్నిటికి కూడా మూలం కృష్ణుడే. ఆయన ఇంకా ఏమిటి, ఎప్పుడు యుగే యుగే, కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు ఏమిటి, సంభవామి యుగే యుగే, నేను మళ్ళీ ప్రతి యుగంలో కూడా వస్తాను. ఎప్పుడైతే అజ్ఞానం అంటే అధర్మం తలెత్తుతుందో, ఎప్పుడైతే భక్తులు కష్టాల్లో ఉండి కష్టాలు పెరిగిపోయి అధర్మం అనేది ఎక్కువ అయిపోతుందో, అప్పుడు నేను భక్తుల్ని, భక్తులకు ఆనందం ఇవ్వడానికి, అదేవిధంగా అధర్మాన్ని తీసేసి తిరిగి ధర్మాన్ని స్థాపించడానికి వస్తానంటున్నాడు. మరి అటువంటి భగవంతుడికి దివ్యమైన రూపం ఉంది. ఆ రూపం ఎటువంటిది? సచ్చిదానంద విగ్రహ. ఎప్పుడు పూర్తిగా జ్ఞానంతో, పూర్తిగా ఆనందంతో శాశ్వతమైంది అది. సత్ చిత్ ఆనంద అంటే, ఆనంద అంటే ఆనందం, సత్ చిత్, చిత్ అంటే జ్ఞానం, సత్ అంటే శాశ్వతమైంది. ఈ శాశ్వతమైందంటే కృష్ణుడు ఏదైతే మనకు కనబడుతున్నాడో అది పోయేది కాదు. ఆ రూపం అతని శరీరం వదిలేయడం, కృష్ణుడికి శరీరం, కృష్ణుడికి భగవంతుడికి భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క శరీరం, భగవంతుడి యొక్క నామం ఏదైతే ఉందో, భగవంతుడి శరీరం, భగవంతుడి యొక్క ఆత్మ, భగవంతుడి నామం వేరు కాదు అసలు. కృష్ణ అన్న కృష్ణుడి యొక్క రూపాన్ని మనం స్మరించుకున్న, కృష్ణుడి యొక్క ఆత్మ అన్న అంతా కూడా ఒకటే, ఏమీ తేడా లేదు. కానీ మరి మనకు అనిపించవచ్చు ఏమిటి, మరి కృష్ణుడు బృందావనంలో చిన్నప్పుడు ఇంత వెనదొంగతనం చేశాడు, తర్వాత పెద్దయ్యి కదా మరి వివాహం చేసుకున్నాడు, తర్వాత రాజు అయ్యాడు, మరి ద్వారకలో ఉన్నాడు, మరి దీని సంగతి ఏమిటి? మరి ఏంటండి దీని సంగతి ఏమిటి? అక్కడ రహస్యం ఏమిటంటే కృష్ణుడికి చిన్నప్పటి నుంచి ఉన్న రూపాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రూపం కూడా భగవంతుడి యొక్క ధామంలో, వైకుంఠంలో ఉన్నాయి. అవి అర్థమైందా? మన కళ్ళకి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపాన్ని జీవించి ఒక్కొక్క లీలను చూపిస్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు చాలా జాగ్రత్తగా. చిన్నప్పుడు ఏదైతే కృష్ణుడు ఉన్నాడో అది అక్కడ ఆ కృష్ణుడు ఉన్నాడు భగవంతుడి ధామంలో, పెద్ద ఈ గోపికల్ని, అదే రాణుల్ని వివాహం చేసుకున్న కృష్ణుడు ఉన్నాడు, ఇదంతా కూడా ఒకే రూపం, ఒకే కృష్ణుడు అన్ని లీలలు చేస్తున్నాడు. ఇవన్నీ రూపాలు కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉన్నాయి. ఇది రహస్యం. ఇది ఎవరికి అర్థమవుతుంది? భక్తుడు అర్థం చేసుకోగలడు. భక్తుంటే భగవంతుడి పైన ఇష్టం, కృష్ణుడు భగవంతుడు, అది కూడా ఎలా వస్తుంది? భక్తుల ద్వారా వస్తుంది. ఎవరైతే భక్తుల ద్వారా విన్నప్పుడే మీకు ఈ రహస్యం తెలుస్తుంది. లేదంటే కృష్ణుడు కూడా శరీరం వదిలేశాడు, అతను కూడా సత్వగుణంలో ఉన్న వ్యక్తే, గొప్ప పురుషుడు, మహాజనుడు, గొప్పవాడు అని ముందర శ్లోకంలో మనం చదివాం క్రితం వారం. చాలామంది అనుకుంటారు. వాళ్ళని ఏమంటున్నాడు కృష్ణుడు తెలుసా? నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ మాయాపహృత జ్ఞాన ఆసురీ భావం ఆశ్రిత. మూర్ఖులు, ఎందుకు పనికిరాని వాళ్ళు, అజ్ఞానులు, ఎవరైతే ఎవరి జ్ఞానం అయితే మాయ తీసుకెళ్తుందో వాళ్ళు ఏమనుకుంటారు? నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే, నాకు వాళ్ళు శరణాగతి పొందరు, మూఢులు వాళ్ళు, మూర్ఖులు. వాళ్ళు ఇంకా ఏమని చెప్తుంటారు? ఇలాగే చెప్తారు. ఏంటి కృష్ణుడు నిర్గుణుడు, కృష్ణుడికి భగవంతుడు, అసలు కృష్ణుడు ఏంటి, అది ఒకసారి వచ్చింది, నిజానికి రూపం లేనిది, అసలు ఉండేది రూపం లేనిది, ఆయన ఒక రూపం తీసుకొని వచ్చాడు, మనం కూడా రూపం తీసుకున్నాం, ఇప్పుడు మనం వేరు అనే భావంలో ఉన్నాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా భగవత్ తత్వమే అని తెలుసుకుంటే మనం భగవంతుడు అంతా ఒకటే అని చెప్తారు. ఇది చాలా మోసం, ఇది అపరాధం భగవంతుడికి. ఎవరైతే ఈ భావనలో ఉంటారో వాళ్ళ యొక్క గతి ఏమిటో తెలుసా? శాస్త్రం ప్రకారం ఆచార్యులు ఏమి చెప్తున్నారు? నరకం. మీరు ఎన్ని పుణ్యకార్యాలైనా చేయండి కానీ ఈ తప్పు చేశారంటే నరకమే, సమస్యే లేదు. చాలామంది దాన ధర్మాలు అన్నీ చేస్తుంటారు కానీ చివరికి వచ్చేసరికి ఇలా చెప్తారు, నువ్వే భగవంతుడివి, నువ్వు అదే, భగవంతుడు అదే, మనమంతా ఒకటే అని. ఇది చాలా అపరాధం, పెద్ద అపరాధం భగవంతుడు, కృష్ణుడి పట్ల చేసే అపరాధం ఇది. వీళ్ళని ఏమంటారు? ఎవరైతే ఈ విధంగా చెప్తారో వాళ్ళకు ఒక పేరుంది, మాయావాదులు అంటారు వాళ్ళు. వాళ్ళు ఇంకా చాలా పెద్ద పెద్ద సన్యాసుల్లాగా కూడా కనిపిస్తుంటారు మనకు. చివరికి చెప్పేది అంతా ఒకటే, మీరు ఎవరినైనా పూజించండి, ఏదైనా చేయండి, అంతా ఒకటే అని. అంతా ఒకటి, ఎవరినైనా పూజించండి, ఏదైనా చేయండి అంటే మరి కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. మామేకం అంటే ఏంటండి అర్థం? మామేకం, మామంటే నన్ను, ఏకం అంటే ఒక్కడినే, నన్ను ఒక్కడినే శరణం వ్రజ, శరణాగతి పొందమని చెప్తున్నాడు కృష్ణుడు. ఒక్కడినే, నన్ను ఒక్కడినే అంటున్నాడు. ఏమిటి, ఇంకా భగవద్గీతలో వేరొక దగ్గర కృష్ణుడు చెప్తాడు ఏమని, చాలా మంది మరి ఎవరిని పూజించినా చేరేది ఆయనకే కదండి అంటాడు. కానీ అది తప్పుడు మార్గం అని చెప్తున్నాడు కృష్ణుడు, అది సరైన మార్గం కాదు. ఇతర దేవతలు పూజించిన ఆయనకే చేరుతుంది, కానీ అది తప్పుడు మార్గం. అది కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వదు, అదే కృష్ణుడికి కాదు మీకు కూడా ఆనందాన్ని ఇవ్వదు. ఏమిటి ఆనందం, నిజమైన ఆనందం ఏమిటి? మనం ఇప్పుడే చెప్పుకున్నాం మన యొక్క రూపం ఏమిటి, సచ్చిదానంద విగ్రహం. భగవంతుడు సచ్చిదానంద విగ్రహం శాశ్వతం, మనది సచ్చిదానంద విగ్రహం. మరి ఇతర దేవతలను పూజించగా వచ్చే ఫలితం ఎటువంటిది? ఇది దేనికి సుఖాన్ని ఇస్తుంది? శరీరానికి సుఖాన్ని ఇస్తుంది, ఆత్మకు కాదు. శరీరం తాత్కాలికమైంది, దీనికి ఎంత సుఖం ఇస్తే ఏముంది, వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆత్మ శాశ్వతమైంది. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన, భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు, మనం కూడా అదే విధంగా సచ్చిదానంద విగ్రహులం. కానీ మనం ఈ ఆరు రకాల మార్పులు చూసి మనం ఏమనుకుంటాం, భ్రమకి గురి చెంది ఇదే శాశ్వతం అనుకొని దీనికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఏమిటంటే, మనం ఈ శరీరం కాదు ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు పుట్టింది కాదు, ఒకప్పుడు వచ్చేది కాదు, ఇంకొకప్పుడు పోయేది కాదు, ఎప్పుడు శాశ్వతమైంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే సనాతన. సనాతన అంటే ఆది అంతం లేనిది అని అర్థం. ఆత్మ సనాతనం, భగవంతుడు సనాతనం. అన్ని భగవంతుడు రెండు రకాల ఆత్మలు, ఒకటి భగవంతుడు, రెండోది ఆత్మ. ఈ అణు ఆత్మ, విభు ఆత్మ. అణు అంటే మనం, విభు అంటే పెద్ద అని, పరిమాణంలో చాలా అంతులేని అని విభు అని. ఆ విభు ఎవరు? విభు అంతులేనివాడు కృష్ణుడు. అదేవిధంగా ఆయన యొక్క అవతారాలు రామ, నృసింహ ఇవన్నీ. మరి అణువులు ఎవరు? అణువులు మనం, జీవులం. ఈ అణువు విభు ఎప్పుడు కలిసిపోవడం, ఒకటవ్వడం మాత్రం ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి మళ్ళీ మళ్ళీ. మనకి ఎప్పుడు బయటికి వెళ్తే ఇదే ప్రచారం మనకి జరిగేది, ఏంటి నువ్వు భగవంతుడు ఒకటే, అంతా ఒకటే, చివరికి మిగిలేది ఒకటే, అదే జ్యోతి, అదే పరం బ్రహ్మజ్యోతి, బ్రహ్మంలో కలిసిపోవడం, ఇదే ముక్తి, ఐక్యం అయిపోవడం, భగవంతుడు ఐక్యం అయిపోవడం, నిరంతరం ఇదే మనకి వినపడుతూ ఉంటుంది. అంత ఐక్యమైపోతే మనం ఎందుకండి కృష్ణుడికి సేవ చేయడం అవసరమేముంది? మనమే అది కదా, మనకే సేవ చేసుకోవచ్చు కదా. అందుకే దాని యొక్క విపరీత బుద్ధి ఎలా అవుతుంది, మానవ సేవ, మాధవ సేవ అనే విధంగా వస్తుంది. మరి మానవ సేవ, మాధవ సేవ అంటే కృష్ణుడు చెప్పొచ్చు కదా భగవద్గీతలో, మీరు ఎవరికైనా సేవ చేయండి ఒకటే అని. ఒక మాట చెప్తే సరిపోద్దుగా, 700 శ్లోకాలు, ఇంత జ్ఞానం, త్రిగుణాలు, ఏంటి శరీరం కాదు ఆత్మ, నన్ను తెలుసుకో, నీ హృదయంలో ఉన్నావు, నీ హృదయంలో నేను ఉన్నాను, జీవు కూడా హృదయంలోనే ఉంది, ఇన్ని ఉపనిషత్తులు, ఇంత జ్ఞానం ఎందుకు? ఎవరికైనా సేవ చేయండి, సేవ చేయండి చాలు, మీకు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోగలరు అంతే. ఇంత జ్ఞానం ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు, కృష్ణుడు ఇంత జ్ఞానం ఇవ్వడం ఎందుకు? కాదండి, చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఏమిటో తెలుసుకోవాల్సిందంటే ఇదే, కృష్ణుడు భగవంతుడు, మనం ఆత్మలం, మనం ఆయన సేవకులం మాత్రమే. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నవాడు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందగలడు. లేదంటే ఇది కాకుండా విపర్యమైన జ్ఞానం, నేను భగవంతుడి అనే దాంట్లో ఉన్నట్టే మాత్రం నరకానికి వెళ్తుంది. తెలియకపోయినా పర్లేదు, కానీ ఈ భావనలోకి ఎప్పుడైనా వెళ్ళకూడదు, ఎప్పుడు వినకూడదు. అది ఏమిటి, నువ్వే భగవంతుడివి, నేనే భగవంతుణ్ణి, అందరూ భగవంతుడులే, మీరు ఇప్పుడు తెలుసుకోలేదు అని. మనకు నిజంగా భగవంతుడైతే, మనం నిజంగా భగవంతుడైతే మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయండి, ఎందుకు జ్వరం వస్తుంది, ఎందుకు జబ్బు చేస్తుంది, అసలు కారణం ఏంటి, మనం భగవంతుడు ఇలా అవడానికి కారణం ఏంటి అడగండి ఎవరినైనా, ఏం చెప్తారు, ఆ మాయ ఆవరించింది. అంటే మాయ మనకంటే గొప్పదా? మనం భగవంతుడు, మనం పూర్వం భగవంతుడు, మాయ మనల్ని ఆవరించింది అంటే మాయ మనకంటే గొప్పదని కదా అర్థం. అంటే మాయ భగవంతుడి కంటే గొప్పదని కదా అర్థం. అంటే మరి మాయను కదా మనం పూజించాలి, భగవంతుడిని ఎందుకు పూజించాలి? అర్థమవుతుందా విషయం? కొంచెం బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది. చెప్తారు మాయని మనం ఆవహించిందని, మాయ కప్పేసిందని, మాయ మనలోనే ఉందని చెప్తారు భగవంతుడిలోనే. అవి నువ్వు భగవంతుడిలోనే ఉంటే, అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, దైవీ ఏష గుణమయ్యి మమ మాయ దురత్య, నా మాయే దాటడం కష్టం, మామేవ ఏ ప్రపద్యంత, ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళు దాటిపోగలరు మాయనని. కృష్ణుడు శరణాగతి ఎందుకని, కృష్ణుడి యొక్క అధీనంలో ఉంది మాయ, అంతేగాని కృష్ణుని ఆవరించలేదు ఎప్పుడు. కానీ జీవుడు మర్చిపోయే స్వభావం ఉంది, జీవుడు మరుపుకి గురి అయ్యే అవకాశం ఉంది. ఎందుకని, చిన్నవాడు, చాలా చిన్న పరిమాణం. భగవంతుడి యొక్క పరిమాణం చాలా పెద్దది. ఎంత పెద్దది? అందరికంటే ఇంకెవరు పెద్దవాళ్ళు లేరు. మాయ కూడా ఆయన ముందు చిన్నదే, కాబట్టి అవన్నీ ఏం చేయలేవు. కానీ మనల్ని మనం చాలా చిన్నవాళ్ళం మాయ ముందల, ఇంకా చిన్నవాడు, మాయ మనకంటే గొప్పది. కానీ కృష్ణుడు ఇంకా గొప్పవాడు, కాబట్టి మనం అన్నింటికంటే శక్తివంతమైన భగవంతుడిని కానీ ఇప్పుడే శరణాగతి పొందుతాం, మాయ నుంచి కూడా తప్పించేది ఆయనే. కాబట్టి వీళ్ళు ఎవరైతే మూర్ఖులు చెప్తారో అంతా ఒకటే, మీరే భగవంతుడు అనేది, అది తప్పుడు సిద్ధాంతం, తప్పుడు బోధన. శాస్త్రాన్ని విపర్యంగా వ్యతిరేకంగా చెప్పడం, అది ఎందుకు వచ్చిందంటే, అది కూడా దానికి కూడా కారణం ఉంది. భగవంతుడిని మనం సేవ వదిలేసి వచ్చాం. ఏమని వచ్చేసాము? నువ్వే ఎందుకు సేవలు పొందాలి, అసలు నీకే ఎందుకు సేవ చేయాలి, నేను కూడా నీలాగా అవుదాను, నువ్వు లేకుండా నేను కూడా ఆనందంగా ఉండగలనని ప్రయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చామండి. మళ్ళీ ఇక్కడేం ప్రచారం చేస్తున్నావు, నువ్వు కూడా భగవంతుడి అని మళ్ళీ ప్రచారం చేస్తావు. మరి ఇంక అలాంటప్పుడు మనం తప్పు చేసి వచ్చి ఇక్కడ బాగు చేయడానికి, బాగుపడడానికి మనం వచ్చాం, మళ్ళీ అదే తప్పు చేస్తే ఇంకా ఎక్కువ దెబ్బలు పడతాయి అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఈ అవగాహన నుంచి బయటికి రావాలి. మనం కృష్ణుడి సేవకులం అనేది దృఢమైన విశ్వాసం మనలో కలగాలి. కలగాలంటే కృష్ణుడు ఏదైతే చెప్తున్నాడో, అందుకే మనం యథాతథం అని చెప్తున్నాం. కృష్ణుడు ఉన్నది ఉన్నట్లుగా ఇది మనకు గురు శిష్య పరంపరలో వస్తుంది. అది కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి, కృష్ణుడికి శరణాగతి పొందడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఏమిటి, బద్ధజీవుడు మర్చిపోయాడు కాబట్టి కృష్ణుడు ఏదైతే ఇచ్చిన ఉపదేశం ఉందో వాడికి జీవుడికి అవసరం, భగవంతుడికి ఏం అవసరం లేదు, జీవుడికి అవసరం. ఆ బోధనలు మనం విని, అంటే భగవద్గీత మనం తెలుసుకొని దాని ద్వారా ఆ జ్ఞానాన్ని మనం మనసులో పెట్టుకొని ఒక గురు శిష్య పరంపర ద్వారా మనం తెలుసుకోవాలి. అంతేగాని మనంతటా మనం తెలుసుకోలేము. ఆచార్యుల యొక్క కృప, ముఖ్యంగా భక్తుల యొక్క కృప, వైష్ణవుల యొక్క కృప ఉంటేనే ఇది అర్థమవుతుంది. లేదంటే మనం ఈ మహా అంటే నేను భగవంతుడినే అంతా ఒకటే అనే అవగాహనకి వెళ్తాం, కానీ ఆత్మ గురించి తెలుసుకుంటాం, కానీ భగవంతుడి గురించి, పరమాత్మ గురించి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, పరమాత్మ, ఆత్మ, భగవంతుడు అంతా ఒకటే అంటారు. అన్నీ వేరు వేరు, అంతా ఒకటి కాదు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. భగవంతుడు గుడికి వెళ్ళడం తప్పు,
నమస్కారం చేసుకుంటూ వస్తాను. వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది చేరాస్తాం, మీరు అది వదిలేసి ఇంకో పై మెట్టు ఎక్కాలి మీరు అంటారు.
ఏమిటా మెట్టు?
ధ్యానం అంటారు.
ధ్యానం చేస్తే కలిగేది ఏమిటి, లక్ష్యం ఏమిటి? అసలు నేనెవరిని ఫస్ట్ మొట్టమొదట ఆత్మని. ఆత్మ ధ్యానం, మనం ధ్యానం చేస్తే కలిగే ఏమిటి, లక్ష్యం ఏమిటి, మిగిలేది ఏమిటి, ఒరిగేది ఏమిటి, మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? భగవంతుడిని స్మరించకుండా, భగవంతుడి సేవ చేయకుండా ఇంకేం చేస్తాం? పైన ఉంటే అదే అపరాధం. అంటే భగవంతుడి పైన ఇంకా మనం ఉండాలి, మనం పైన వెళ్ళి కూర్చుంటాం అని, ఏదో పైన ఉంటుందని, ఏం ఉండదు. భగవంతుడికి పైన లేదు సృష్టి. అసలు నువ్వు ఎలా పుట్టావో నీకు తెలియదు, తల్లి గర్భంలో ఏ సమయంలో వచ్చావు, మీ తల్లిదండ్రులు ఎప్పుడు కలుసుకుంటే నువ్వు పుట్టావో అసలు నీకు తెలుసా? అసలు నీకు తింటున్నావు ఎలా అరుగుతుందో నీకు తెలుసా? గోళ్ళు ఎలా పెరుగుతున్నాయో నీకు తెలుసా? అసలు ఈ శరీరంలోనే ఎన్నో తెలియనివి ఉన్నాయి, మనకి మనలోనే ఎన్నో తెలియనివి ఉన్నాయి. మనమేమంటే ఏదో పెద్ద తెలివైన వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తాం. అందుకే మనం ఎవరి నుంచి తీసుకుంటున్నాం, జ్ఞానకృష్ణుడి నుంచి తీసుకుంటున్నాం, మనకేం తెలియదు కాబట్టి ఆచార్యుల నుంచి తీసుకుంటున్నాం. వీళ్ళందరూ ఎవరంటే ఇలా చెప్పేవాళ్ళు అందరూ వాళ్ళ సొంత పాండిత్యం అనమాట. ఎటువంటి గురువులు ఏముండరు, పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు లేదా కాషాయం వేసుకోవడం, రకరకాల ప్రవచనాలు ఇచ్చేయడం, ఇది శాస్త్రంతో ఏమి సంబంధం లేదు వాళ్ళకు. ఏ శాస్త్రంలో ఉందని, ఏంటి భగవంతుడి కంటే పైన ఇంకేదో ఉంది, ఎక్కడ ఉంది చూపించమనండి, ఎక్కడ చెప్పారు, ఏ శాస్త్రంలో, ఏ ఉపనిషత్తులో చెప్పారు, ఏ పురాణంలో ఉంది, భగవద్గీతలో ఉందా, భాగవతంలో ఉందా, లేదండి. కొంచెం బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇదే అడుగుతారు, అడగాలి మనం. అవునండి మీరు చెప్తున్నారు, ఇది ఎక్కడుంది? ఈరోజు అనేకమైనవి, పిరమిడ్ ఎక్కడుందండి, పిరమిడ్ ఏ శాస్త్రంలో రాశారు నాకు చూపించమనండి. ఇంకా అనేక మంది స్త్రీలు గురువులు అవ్వడం, అదొక సంస్థ. స్త్రీలు గురువులయ్యి అంటే వివాహం లేకుండా, శాస్త్రం నిషేధిస్తుంది స్త్రీకి వివాహం లేకుండా ఉండకూడదు. మరి అలాంటి వాళ్ళు ఎలా గురువులు అవుతారు? వాళ్ళు అనేక కుమారులు అంట, వాళ్ళు జ్ఞానం ఇస్తారంట. ఎలా ఇస్తారు? స్త్రీ సహజ నైజం ఏమిటో తెలుసా? వివాహం చేసుకొని సంతానం పొందడం అనేది స్త్రీ సహజ నైజం. వాళ్ళు తల్లిగా ఉండాలనుకుంటారు, అది వాళ్ళ యొక్క అర్హత. వాళ్ళు చేయాల్సిన పని భగవంతుడి సృష్టిలో వాళ్ళకి ఒక భాగం, అది వాళ్ళు చేయాల్సిన పని. అది అదేవిధంగా ఏంటి, పాతివ్రత్యం పాటించాలి స్త్రీ, ముఖ్యంగా చేయాల్సింది పాతివ్రత్యం పాటించాలి. ఇది అర్థమైందా మీకు? ధ్యానం ధ్యానం అనేక రకాల ధ్యానం, అన్ని అనేక రకాలు చెప్తుంటారు, కానీ నిజానికి శాస్త్రంలో కృష్ణుడు భగవద్గీతలో ధ్యానం గురించి కూడా చెప్పాడు. ఏమిటి ధ్యానం? పరమాత్మ ఏదైతే హృదయంలో ఉన్న చతుర్భుజ విష్ణు రూపాన్ని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ఏంటి? పరమాత్మపై ధ్యానం చేయాలి, భగవంతుడిపై మనసు లగ్నం చేయాలి, దాని మీద ధ్యానం చేయాలి. అది కూడా కలియుగానికి లేదు. కలియుగంలో హరినామ సంకీర్తనం, పూర్వయుగాల్లో ధ్యానం, యజ్ఞం, విగ్రహారాధన ఉన్నాయి. ఇప్పుడు హరినామ సంకీర్తనం పద్మపురాణంలో చెప్పింది. మరి వాళ్ళు చెప్పే ధ్యానం కానీ ఇంకేదో ఇంకేదో ఎక్కడుంది? ఈ యుగంలో ఏం చేయాలని ఉంది? అసలు ధ్యానం అంటే ఏమిటి? ఊరికి కూర్చొని ఏదో గాలి గాలి మీద మనం పీల్చేదాని మీద, అదే అది దాని మీద పెడితే సరిపోతుందా? ఏమొస్తుంది? కాసేపు పీల్చుతావు, నిద్రపోతావు, తర్వాత లేచి మళ్ళీ మళ్ళీ కామం, క్రోధం, లోభం మొదలు తిరిగి. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? మాంస భక్షణం చేయరాదు, మద్యం సేవించడం. వాళ్ళు కూడా చెప్పొచ్చు మాంసం తినొద్దని మద్యం, కానీ ఏమిటి ఒరిగేది? ప్రయోజనం ఏమిటి? లక్ష్యం ఏమిటి? భగవంతుడు ఎవరు? మనం ఎవరం? ఏం జరుగుతుంది? మన ఆత్మ అనేది లేదు, భగవంతుడు లేడు, అసలు ఏమీ లేదు, భగవద్గీత కూడా లేదు. మీరేదో ఏంటి మీ ప్రశ్న? లేవు, ఆత్మజీవిలోకి ఆత్మకి ఇవేవి లేవు. కానీ శరీరంలోకి ఎందుకు ప్రవేశించింది? నేను చెప్పాను మధ్యలో ఏమిటని, మనం ఎందుకు అసలు ఈ స్థితిలోకి వచ్చాము? భగవంతుడిని సేవిస్తున్నాం, సేవను ఎప్పుడైతే వదిలేసామో అప్పుడు వెంటనే శరీరాన్ని తీసుకోవాల్సి వచ్చింది. వెంటనే శరీరం తీసుకోవాలి. ఇదంతా ఒక కళ లాంటిది అనమాట. కళలో ఈ రకరకాల దేహాలు, మనం ఇప్పుడు కళ అంటున్నప్పుడు కళలో ఒక రాజులాగా తెలుసా మీకు? ఒక రాజులాగా లేదా ఒక బంటులాగానో లేదా ఒక బిచ్చగాడిలాగానో లేదా ఒక దొంగలాగానో పరిగెత్తున్నట్లు ఏదో ఏదో మనకి కళ్ళు వస్తుంటాయి. కళ్ళలోంచి బయటికి వచ్చి చూడగానే మనకేమనిపిస్తుంది? అరే ఇదంతా కలరా అని, ఏం లేదులే అని మళ్ళీ నిద్రపోతాం లేదా లేచి మన పని చూస్తాం. అలాగనే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఉన్నాం. అక్కడ ఉండి అక్కడ ఆధ్యాత్మిక దేహం ఉంది మనకి. ఆ దేహం ఎటువంటి? సచ్చిదానంద విగ్రహం. అది కూడా భగవంతుడి దగ్గర సచ్చిదానంద విగ్రహం, శాశ్వతమైంది అది. అది మార్పు చెందేది కాదు, భౌతిక దేహం కాదు అది, అది శాశ్వతమైంది. కానీ అక్కడుండి ఏం చేస్తున్నాం? మన యొక్క చేతనం అంతా కూడా భౌతిక సంసారంలోకి వచ్చేసింది, భ్రమలోకి గురయ్యాం. అదే మాయ, తాత్కాలికమైన శాశ్వతం. ఏంటి తాత్కాలికం? కళ తాత్కాలికం. దాన్ని మనం ఏమనుకున్నాం? శాశ్వతం అనుకుని భ్రమకు గురై భయపడిపోయి లేచాం. అదేవిధంగా మనం కూడా అక్కడ తిరిగి మళ్ళీ లెగవాలి. అక్కడ ఉంటాం, మనకి నిజానికి ఆధ్యాత్మిక దేహం అక్కడ ఎప్పుడూ ఉంది, కానీ మన చేతనం ఇక్కడికి వచ్చేసింది, కళ్ళలోకి వచ్చింది.
ఇప్పుడు కళ్ళలో ఇంకో కళ జరుగుతుంది, మళ్ళీ రాత్రి కళ ఏంటి, అసలు మనం ఉందే కళ ఇదంతా చూడ. అందుకే ఇక్కడ ఇంకోటి చెప్పారు ఏమిటని, ఆత్మ ఏమని చెప్పారు దానికి, ఆత్మ ఏదైతే ఉందో మనం పుట్టించే పిల్లలు సంతానం ఉన్నారు కదా, వాళ్ళు వేరే ఆత్మలని చెప్తున్నారు. దానికి ఒక చిన్న ఇది ఉంది, ఏంటంటే ఒక చిత్రకేతు మహారాజు ఉంటారు భాగవతంలో, వస్తుంది శ్రీమద్ భాగవతంలో. చిత్రకేతు మహారాజు సంతానం ఉండదు, ఆయనకి సంతానం కలుగదు. అయితే ఆయన చాలా బాధపడతారు. అయితే అంగీరమును లేదా నారదమును వస్తారు ఆయన దగ్గరికి. ఏంటి రాజా ఏంటి బాధపడుతున్నావు అంటే, కొన్ని వేల మందిని వివాహం ఆడతాడు రాజు కదా, అయినా సంతానం లేదు. ఏమిటంటే నాకు సంతానం లేదు, సంతానం కలిగే భాగ్యం ఎవరు ప్రసాదిస్తారు, ఏమిటంటే నీకు అవి ఏమి లేవు, సంతానం ఏమి ఉండదు, నువ్వు భగవంతుని నామం చేసుకొని భగవంతుని భక్తి చేసుకొని ఈ జన్మలో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపో, మళ్ళీ నీకు ఇవన్నీ బంధాలు ఎందుకు, అందుకే నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు అని చెప్తారు. లేదు లేదు నాకు కావాలంటాడు. సరే అయితే నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, కానీ అతనే తీవ్రమైన ఆనందం తీవ్రమైన దుఃఖాన్ని ఇస్తాడు నీకు అని చెప్తాడు రెండు. అప్పుడు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో, ఇంకేంటి చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది, విపరీతమైన ఆనందం, అంద ఆనందంలో ఆవులు బ్రాహ్మణులకి రాజ్యం అంతా కూడా అన్ని పంచిపెట్టడం మొదలుపెట్టాడు. కానీ ఎంతోమంది వేల మంది ఉన్నారు భార్యలు కదా, మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, చిన్నరాణి పట్ల ప్రేమ పెరిగిపోద్ది, ఎందుకంటే సంతానం చిన్నరాణికి కలిగింది. రాజు ఎప్పుడు ఆయనతో ఆ రాణితో తిరగడం, ఆ రాణితో ఉండడం, ఎందుకంటే సంతానం పిల్లడు ఉండేది ఆమె దగ్గరే కదా. బాగుండడం మొదలుపెట్టినప్పుడు వీళ్ళకి మనసులో వ్యసనం అంటే అసూయ కలిగింది. అసూయ కలగడంతో చిన్నపిల్లాడికి విషం ఇచ్చి చంపేశారు. ఇంకా రాజుకి విపరీతమైన దుఃఖం మొదలైంది. ఏమిటి కలగ ఒకటి కలిగాడు, మరి వాడిపోయాడు, ఏం చేస్తాడు విపరీతంగా ఏడవడం, అసలు జుట్లు బట్టలు చింపేసుకోవడం, అసలు ఇంక పిచ్చోడు అయిపోయాడు అనమాట. అప్పుడు తిరిగి నారదముని అంగీరముని వీళ్ళు వస్తారు. అప్పుడు నారదముని అడుగుతాడు, ఏంటి నా సంతానం పోయింది, నువ్వు రాజా నువ్వు పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నావు, సంతానం పోవడం ఏంటి, అది అసలు నీకు చెందినవాడు కాదు, అసలు కావాలంటే నేను పిలిచి అడుగుతానని తన యొక్క యోగ శక్తి ద్వారా నారదుడు ఆ ఆత్మను మళ్ళీ రప్పిస్తాడు ఆత్మ శరీరంలోకి. అప్పుడు అడుగుతాడు, ఏంటి బాబు నువ్వు ఫలానా ఇతని యొక్క తండ్రి అని చెప్తున్నారు, ఏంటి నీ సంగతి అంటే, నాకు ఎంతోమంది లక్షల్లో తండ్రులు వెళ్ళిపోయారు, ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అంటారు, పంది తల్లా లేదా పంది కుక్క పిల్లి దేవత ఆ రాజు ఈ రాజు ఎవరి గురించి నువ్వు అడుగుతున్నావు అని అంటారు నారదుల వారు. అప్పుడు అది చూసి రాజుకి ఇంకా జ్ఞానోదయం అయింది, అసలు వీళ్ళందరూ కూడా నిజానికి ఎంతో రకరకాల ఆత్మలు, నాకేం సంబంధించినవి కాదు, కానీ నేనేంటి భ్రమకు గురి అవుతున్నా, వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అని. అలాగే మనం కూడా ఇప్పుడు అంతే, ఏంటి వీళ్ళు నా స్నేహితులు, ఇది నా ఊరు పాలకొల్లు, లేదా రకరకాలుగా ఇది నా నేను రాజుని, నేను రెడ్డిని, నేను వైశ్యుని, నేను క్షత్రియుడిని, నేను వ్యాపారస్తుడిని, ఇలాగ అనుకుంటూ మనం వీటిలోనే ఉన్నాం, కానీ అసలు ఆత్మ అనే జ్ఞానం లేదు. కాబట్టి ఇంకా తిరిగి రాజు రాజీవం లేసి ఇంకా భగవంతుని నామం చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఈ శరీరాలు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, భగవంతుడిని తిరస్కరించాం కాబట్టి శరీరాలు తీసుకోవాల్సి వస్తుంది. అనేకమైన శరీరాలు, 84 లక్షల జీవరాశులు. అంతే మరి, నేననేది లేదు, నేననేది అబద్ధం బోటకం అని చెప్తారు. అది మీది, ఆయన అనేది లేదు. సో ఇదంతా మనకి సాక్షాత్కారం కావాలంటే సాధన ఏమిటి, మార్గం అంటే హరినామం చేయాలి అందరూ. దాంతోపాటుగా మీరు రోజు ఈ మధ్యలో ఏవైతే మన శ్లోకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చదవండి, మనం చెప్పుకోనివి, దాని తాత్పర్యం భాష్యం మొదటి నుంచి కూడా మీరు చదవండి, రోజు నామం చేయండి. వీలైతే మీకు వీలైన నియమాలను పాటించండి, ఏదైతే మద్యం సేవించకుండా, మాంస భక్షణ, జోదం, వ్యభిచారం, ఇవి నిజానికి వీలైతే కాదు, అవి ఎవరైతే ఆచరిస్తారో వాళ్లే మనుషులు లేదంటే జంతువులు, ఎందుకంటే అవి లేకుండా మనం బతకొచ్చు, అన్ని సదుపాయాలు ఉన్నాయి బతకడానికి, అవి ఉంటేనే బతకాలని బతకగలం అనేది లేదు. భగవంతుడు నిజానికి ఆ భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందడానికి కావాల్సినవన్నీ ఇచ్చాడు, కానీ మనం ఏంటి అవి తప్ప మిగతావన్నీ తీసుకుంటున్నాం.
హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.